హరే కృష్ణ. ఈరోజు మనము చాలా ముఖ్యమైన మరియు సమాజాన్ని తీవ్రంగా వేధిస్తున్న సమస్య గురించి చర్చించుకుంటున్నాము. అదే సూసైడ్స్ అండ్ డిప్రెషన్, అంటే ఆత్మహత్య భావనలు మరియు అభద్రతా భావనలు. సో ఇది ఈ సమస్య ఒక వర్గానికో లేకపోతే ఒక వయస్సుకో లేకపోతే ఒక జెండర్కు సంబంధించింది కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మరియు ఆడ మగాని భేదం లేకుండా అన్ని దేశాలు ప్రతి ఒక్కరు కూడా వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా మనం చూసినట్లయితే ధనిక వర్గాల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువ, అంటే అన్నీ ఉన్నవాళ్ళకి, ఏం లేని వాళ్ళకన్నా కూడా అన్నీ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ ఈ సమస్య వేధిస్తుందన్నమాట. అది చాలా ఆశ్చర్యకరమైన విషయము. కానీ వీటి గురించి ఇంకొంచెం లోతుగా మనము అధ్యయనం చేస్తాము. సో సైక్రియాటిస్ట్స్, మానసిక నిపుణులు మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, వీళ్ళ ప్రకారంగా అసలు ఈ యొక్క ఆత్మహత్య అనే ఆలోచనలు, భావనలు ఎందుకు వస్తాయంటే, జీవితంలో సమస్యలు అనేవి ఒక స్థాయి కన్నా పెరిగినప్పుడు, వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో అలసిపోయినప్పుడు, వాటికి అంతం అనేది కనిపించినప్పుడు, నిరాశ నిస్పృహ అనే వాటిలో కోరికపోయినప్పుడు, అప్పుడు వాటి నుంచి, వాటి వల్ల తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నప్పుడు, వాటి నుంచి బయటపడే వేరే ఏ మార్గము కనిపించినప్పుడు మనిషికి, అప్పుడు చివరి మార్గం ఏం కనిపిస్తుంది, ఈ శరీరాన్ని త్యజించాలి, ఆత్మహత్య మాత్రమే దిక్కు అనే విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ సమస్యలన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవి కాబట్టి, ఈ శరీరాన్ని నేను అంతం చేయడం ద్వారా ఈ సమస్య అన్నిటి నుంచి కూడా నేను బయటపడగలను అనే భావనలో ఉంటారు. అండ్ వీటి యొక్క పర్యవసానాలు ఏమిటి, వీటిని ఎలాగ అధిగమించాలి, చాలామంది మానసిక నిపుణులు చాలా సలహాలు ఇస్తూ ఉంటారు, చాలా పుస్తకాల రూపాల్లో ఇంటర్నెట్లో చాలా దొరుకుతూ ఉంటాయి. కానీ ఈరోజు నేను శాస్త్రం నుంచి, భగవద్గీత నుంచి సంబంధించిన విషయాలు చెప్పదలుచుకున్నాను. శాస్త్రం పాయింట్ ఆఫ్ వ్యూలో, సెవెన్ సీరియస్ పేరు శాస్త్ర చక్షు కదా, అప్పుడు స్పిరిచువల్ పర్స్పెక్టివ్, హౌ టు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆత్మహత్య అనేది మన యొక్క సమస్యలు, అన్ని సమస్యల పరిష్కారమా అంటే కానే కాదు. పరిష్కారం కాదు సరికదా, మీ సమస్యలు ఇంకా జటిలమవుతాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి నియమానుసారంగా ప్రతి ఒక్కరికి ఒక శరీరం వస్తుందన్నమాట. అండ్ ఆ శరీరం అనేది ఏంటది, శరీరం అనేది నీ యొక్క పూర్వజన్మ కర్మలు, ఆ కర్మలో ఒక భాగం అనేది ప్రారబ్ధ కర్మ. శరీరంతో పాటు ప్రారబ్ధ కర్మ అనేది ఒకటి వస్తుంది, దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొనవలసిందే, అనుభవించాల్సిందే. పాయింట్ నెంబర్ వన్. అండ్ శరీరం అనేది ఏంటి, నీ కోరికలను కూడా తీర్చుకునే ఒక సాధనం కూడా, ఈ రెండు శరీరం అన్నమాట. అలాంటిది, అండ్ ఆ శరీరానికి ఒక పరిమితి ఉంటుంది, కాల పరిమితి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించి ఉండాల్సి ఉంటే, నీ 30 ఏళ్లలోనే నువ్వు ఈ సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది, ఇంకా ప్రకృతి నియమానుసారంగా ఇంకా 30 ఏళ్ళు బతకాలి. నువ్వు ఆత్మహత్య ద్వారా నీ స్థూల శరీరాన్ని నువ్వు చంపుకున్నావు, కానీ నీ సూక్ష్మ శరీరం అనేది అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం ఉన్నంత కాలము ఆత్మకు విమోచనం అని ఉండదు. కాబట్టి శరీరం లేని స్థూల శరీరమైన ఆత్మ, అది దేనికి మారుతుంది, అదే దాన్నే భూతాలు అంటారు, గోస్ట్స్ అనొచ్చు అనమాట. దెయ్యాలు భూతాలు అంటే అవేంటవి, స్థూల శరీరం లేని కేవలం సూక్ష్మ శరీరంతో ఉన్న జీవులు. అండ్ వారి జీవితం ఎలా ఉంటుందంటే చాలా దుర్భరంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, మన కోరికలు ఎలా తీర్చుకుంటాం, మనము శరీరం ద్వారా తీర్చుకుంటాం అన్నమాట, ఈ స్థూల శరీరం ద్వారా. కాబట్టి ఆ స్థూల శరీరాన్ని నువ్వు ఆత్మహత్య ద్వారా నాశనం చేయడం ద్వారా, కానీ కోరికలు అనేవి ఎక్కడ, కోరికలు అనేవి స్థూల శరీరానికి సంబంధించినవి కాదు, కోరికలు సూక్ష్మ శరీరానికి సంబంధించినవి, కానీ వాటిని తీర్చుకునే సాధనము స్థూల శరీరం అన్నమాట. కాబట్టి స్థూల శరీరాన్ని నాశనం చేశావు, కానీ సూక్ష్మ శరీరం ఉంది, కోరికలన్నీ అలాగే ఉన్నాయి. సో కోరికలు ఉన్నాయి, తీర్చుకునే సాధనం లేదు. కాబట్టి ఆకలిస్తుంది కానీ తినడానికి, కానీ తినలేవు, ఎంత నరకం అనిపిస్తావు ఊహించుకోండి. కాబట్టి దెయ్యాలు అనేవి, బుతలు అనేవి చాలా చిత్రం అనుభవిస్తూ ఉంటాయన్నమాట. అందుకని అవి వేరే శరీరాలు ప్రవేశిస్తూ తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటాయి చాలాసార్లు. సో ఎనీహౌ, ఇట్స్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగా ఆ శరీరం, ఆ సూక్ష్మ శరీరం అనేది చాలా నరకం అది. రెండవది, అది ప్రకృతి విరుద్ధం కూడా కాబట్టి ఏమవుతుంది, అక్కడ అక్కడ ప్రకృతి కాబట్టి నువ్వు మళ్ళీ కొత్తగా పాపాలు చేస్తున్నాడు అనమాట, పాపం చేస్తున్నాడు. చాలా ఆత్మహత్య అని చాలా పాపకార్యం. ఈవెన్ ఈ యొక్క ఈ లోకంలో ఈ సివిల్ లాస్ ప్రకారం కూడా, ప్రభుత్వ నియమాల ప్రకారం కూడా ఆత్మహత్య అనే నేరము. అలాంటిది భగవంతుని యొక్క ప్రకృతి నియమాల ప్రకారంగా ఇంకా పెద్ద నేరము, ఘోరము కూడా అనమాట. కాబట్టి ఫుక్కర్ అనుభవిస్తున్నావు, ఆ దుఃఖం నుంచి బయటపడాలి, దానికోసం ఆత్మహత్య అనుకుంటున్నావు నువ్వు. కానీ శాస్త్రం ప్రకారంగా దుఃఖం అనేది దేనికోసం వస్తుంది? పాపం వల్ల దుఃఖం వస్తుంది. నువ్వు చేసిన పాపకర్యాల వల్ల దుఃఖం అనే దాన్ని ఫేస్ చేస్తున్నావు. ఆ దుఃఖాన్ని బయట, దుఃఖం నుంచి బయటపడడం కోసము నువ్వు ఇంకా పెద్ద పాపం చేస్తున్నావు. దానివల్ల నీ పాపం, నీ దుఃఖం పెరుగుతుందా తగ్గుతుందా? ఇంకా పెరుగుతుంది కదా. అది సింపుల్ లాజిక్. అది ఒక ఒక సగటు వ్యక్తి జీవితంలో ఏదో స్ట్రగుల్ అవుతున్నాడు అనమాట, కష్టాలు పడుతున్నాడు. ఆ కష్టాన్ని అధిగమించడం కోసము అతను ఏం చేస్తున్నాడు, ఒక లిక్కర్ ఒక 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 మందు బాటిల్కి బానిస అయ్యాడనమాట. సో డ్రింకింగ్ ఆల్కహాల్కి. సో అలాగా ఆ మద్యం సేవించడం ద్వారా అతడి యొక్క దుఃఖం తీరుతుందా? దుఃఖం తీరదు సరికదా, ఇంకా దుఃఖం పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మత్తులోని నిద్రపోతాడు, సమస్య పోలేదు. ఆ క్షణం వరకు దాన్ని మర్చిపోయాడు, పక్కన పెట్టాడు అంతే, పోలేదు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఏమవుతుంది, నీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది, నీ సమయము ఆ సమస్య పరిస్థితి సమయం వృధా అవుతుంది, నీ డబ్బు వృధా అవుతుంది, అన్నీ వృధా అవుతాయి, ఇంకా ఎక్స్ట్రా సఫరింగ్ అనమాట. సో అదే విధంగా మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు, రైట్? సో అది ఒకటి స్వయం కృతాపరాధాలు కావచ్చు, లేకపోతే పాత జన్మ కర్మ అనేది కావచ్చు. కారణం ఏదైనా సరే దాన్ని మనము ఎదుర్కోవాలి, అది దాన్ని ఒప్పుకోవాలి. అదేంటంటే అది మన సమస్య అని చెప్పి ఎదుర్కోవడం బదులు, పాపం అనేదాన్ని యాక్సెప్ట్ చేయడం బదులు మనం ఆత్మహత్య ప్రయత్నం చేయడం ద్వారా ఏమవుతుంది, మనం ఇంకా పాపాన్ని కొని తెచ్చుకొని, రైట్, ఇంకా మనము ఆ సూక్ష్మ శరీరంలో, ఆ భూత శరీరంలో మనము నరకయాతన అనుభవిస్తారు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇంకా ఆ పాపకార్యం వల్ల ఇంకా ఫర్దర్గా, అంటే నీ కర్మ అనేది నేను చెప్పినట్టుగా ఈ శరీరంలో నీకు ఒక కొంత భాగం కర్మ అనేది వస్తుంది అనమాట, రైట్, ప్రారంభ కర్మ రూపంలో. అది ఎక్కడికి పోవట్లేదు, అది ఓన్లీ పోస్ట్ పోయి, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టావు, అది అలా ఉండిపోవాల్సింది, ఉండిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు అది కూడా వస్తుంది మళ్ళీ. అంటే నీ రియాక్షన్స్, నీ యొక్క ఆ యొక్క ప్రారంభ కర్మ అనేది నీతో పాటు అది ఎక్కడికి వదలదు. ఆన్ టాప్ ఆఫ్ ది ఆత్మహత్య వలన కొత్తగా కూడా మళ్ళీ నువ్వు కొత్త కర్మ కూడా నువ్వు పాపకర్మ యాడ్ చేసుకుంటున్నావు, ఇంకా దుఃఖాన్ని పొందబోతున్నావు అనమాట. మానసిక నిపుణులు, శాస్త్రవేత్తలు వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు ఇలా ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయంటే, మొదటిది కారణం ఏమిటంటే, ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ సమాజంలో నానాటికి సహనము, ఓర్పు సహనము అనే లక్షణాలు సన్నగులుతున్నాయి అన్నమాట. దానికి కారణాలు అంటే సామాజిక ఆర్థిక కారణాలు ఏమైనా కానివ్వండి, ఒకప్పుడు కుటుంబాలలో డజన్ మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవన్నమాట. కాబట్టి కుటుంబంలో చిన్నప్పటి నుంచే అడ్జస్ట్మెంట్ అనేది అంతర్లీనము. కానీ ఈ నాగరిక, ఆధునిక నాగరిక సమాజంలో మనం ఉంటే చిన్న చిన్న చిట్టి చిట్టి ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీస్, మేమిద్దరం ఒకరు. కాబట్టి ఆ పిల్లవాడికి డే పుట్టిన దగ్గర నుంచి అసలు అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, షేరింగ్ అంటే పంచుకోవడం అంటే ఏంటి, అన్నదమ్ములు లేదు అక్కడ ఎవరు ఉంటారు, పంచుకోవడం అంటే ఏంటి, నలుగురితో ఎలా వ్యవహరించాలి, వాడికి అన్ని కంప్యూటరే ఎందుకంటే ఒకటే పిల్లవాడు. సో అడ్జస్ట్మెంట్, షేరింగ్, కేరింగ్ అవి ఏమీ తెలియదు అనమాట. అండ్ ఈ పెరుగుతున్న ఆర్థిక వనరుల దృష్ట్యా, రైట్, తల్లిదండ్రులు ఒక పిల్లవాడే కాబట్టి అడిగిందలా కాదనకండి ఇవ్వడము. సో ఆ రకంగా జీవితంలో ఏ రోజు కూడా అంటే ఆ కోరింది దొరకపోవడము, అడ్జస్ట్ అవ్వడము, అలాంటివి లేకపోవడం వల్ల ఏమవుతుంది, సడన్గా వాస్తవంలోకి వచ్చినప్పటికీ అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు చాలా తట్టుకోలేకపోతారనమాట. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా, అడిగిన బట్టలు కొనలేదను, గర్ల్ ఫ్రెండ్ కాదన్నదను, ఫ్రెండ్స్ ఏడిపించారను, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామను, చిన్న చిన్న విషయాలకు కూడా, అసలు జీవితం అంటే ఏమిటి అను, భగవంతుని ఇచ్చిన బహుమతి ఏమీ పట్టరన్నమాట. చిన్న చిన్న విషయాలు కూడా మనిషి తన జీవితాన్ని అంత ముందని అనుకుంటూ ఉంటాడు అనమాట. రెండవది, ఇది మొదటి కారణమైతే, రెండో కారణం ఏమిటి, డిప్రెషన్. సో డిప్రెషన్ అంటే నిరాశ, నిస్పృహ అని చెప్పి. సో ఈ డిప్రెషన్ అనేది కూడా ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జీవితం మీద సరైన దృక్పథం లేకపోవడం అనమాట. శారీరక స్థాయిలో ఉన్నప్పుడు, నేను శరీరం అనుకున్నప్పుడు, అప్పుడు విక్టరీ అండ్ డిఫీట్ చాలా సీరియస్ తీసుకుంటాము. ఎందుకంటే భౌతికంగా చూసినట్లయితే ఏ విషయంలోనైనా సరే గెలుపు అంటే ఒకడే గెలుస్తాడు, మిగతా అందరూ ఓటమే. అండ్ గెలుపు అనేది యాడ్చిక్కి తీసుకుంటే ఈ లోకంలో 100కి 90 మంది వాళ్ళు దే ఆర్ లూజర్స్, అండ్ వాళ్ళు అప్పుడు ఇదే కదా వాళ్ళు డిప్రెషన్ ఉండాలన్నమాట. సో రెండోది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ కంపారిజన్, సమాజం పెట్టిన యాడ్ స్టిక్స్, ఈ కట్ త్రోట్ కాంపిటీషన్, వీటి వల్ల ఒక రకమైన న్యూనతాభావం, అభద్రతా భావము, నా వల్ల కాదు అని చెప్పి తన మీద తనకు ఇది నిరాశ, ఇవన్నీ అలాగా కంటిన్యూస్గా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే జనాల్లో ఒక రకమైన స్ట్రెస్ అలా పెరిగి చీ నేను అసలు ఎందుకు పనికొస్తానా, నాకేమైనా విలువ ఉందా అని చెప్పి అలాగ మనిషి కూడా తన జీవితాన్ని అందమించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట. సో ఇప్పుడు మనము భగవద్గీత అనే ఈ శాస్త్రము, ఇట్స్ ఎ మాన్యువల్ ఫర్ లైఫ్, ఇది ఈ విషయాల్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాము. శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, భగవద్గీత హ్యాస్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, స్పిరిచువల్ సొల్యూషన్స్ ఫర్ మెటీరియల్ ప్రాబ్లమ్స్. భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకంలో కృష్ణుడు ఏమంటారంటే, మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయను అనిత్య తాం తితిక్షస్వ భారత అంటారనమాట. ఏమంటారంటే, ఓ అర్జున, ఈ లోకంలో సుఖ దుఃఖాలు ఏ విధంగా వస్తాయంటే ఋతువులు ఏ విధంగా మారుతూ ఉంటాయి, ఎండాకాలం తర్వాత చలికాలం, చలికాలం ఎండాకాలం, అదేవిధంగా సుఖ దుఃఖాలన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయని చెప్పి. కానీ వీటిలో బ్యూటీ ఏంటంటే ఆగమ అపాయను అనిత్య, అంటే వస్తాయి, కాసేపు ఉంటాయి, వెళ్ళిపోతాయి, శాశ్వతం కాదు. ఏ ఋతువు కూడా శాశ్వతం కాదు. ఒకడు వచ్చింది అంటే దాని అర్థం రెండోది రాబోతుంది అని, అది వచ్చిందంటే నెక్స్ట్ రాబోతుంది అని. అదేవిధంగా సుఖం అనేది కూడా శాశ్వతం కాదు, దుఃఖం అనేది కూడా శాశ్వతం కాదు. కాబట్టి సొల్యూషన్ ఏంటి, కృష్ణుడే చెప్తున్నారు, తాం తితిక్షస్వ భారత. తితిక్షస్వ అంటే ఏంటంటే సహనము ఓర్పు, కాబట్టి సహనాన్ని అలవర్చుకో అని చెప్తున్నారు కృష్ణుడు. కృష్ణుడేమి మిరాకిల్స్ చెప్పట్లేదు ఇక్కడ, కానీ జీవిత సత్యాన్ని నేర్పిస్తున్నారు అన్నమాట. బీఏ రియలిస్టిక్, నాట్ ఏ సో కాల్డ్ పెసిమిస్ట్ ఆర్ ఆప్టిమిస్ట్, రియలిస్ట్. ఎందుకంటే అర్జునుడు ధర్మం వైపు యుద్ధం చేస్తున్నాడు, భగవంతుని తరపున యుద్ధం చేస్తున్నాడు, ధర్మం తరపున యుద్ధం చేస్తున్నాడు. అయినా సరే అర్జునుడు యుద్ధంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది, ఓట చాలా చోట్ల ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే భౌతిక ప్రపంచం యొక్క నీతే ఇది, అర్జునుడు లాంటి వాడికి కూడా తప్పదు. కాబట్టి కృష్ణుడు ముందుగానే అర్జును సన్నద్ధం చేస్తున్నాడు. ఏమంటున్నారు, గెలుపోటములు అనేవి వస్తాయి, సుఖదుఖాలన్నీ వస్తాయి నీ ప్రయత్నంలో, కానీ నువ్వు దాన్ని భరించాలి, సహించాలి, ఎందుకంటే జీవితం కాబట్టి. అప్పుడే నువ్వు నీ గమ్యాన్ని చేరుకోగలవు అనమాట. అదర్వైజ్ ఏమవుతుంది, యు విల్ డ్రాప్ ఆఫ్ ఇన్ బిట్వీన్. సో అదేవిధంగా ఇప్పుడు అర్జునుడి విషయంలోనే కృష్ణుడు కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పలేదు, అర్జునుడి ద్వారా మన అందరికీ చెప్తున్నారనమాట. మన జీవన ప్రయాణంలో కూడా ఇలాగనే గెలుపు అనేవి, ఓటమి అనేవి అలా వస్తూ ఉంటాయి, కానీ ఏది కూడా శాశ్వతం కాదు. సొల్యూషన్ ఏంటి, మనం దాన్ని సహనం ఓర్పు అనేది అలవర్చుకోవాలన్నమాట. రైట్, ఇప్పుడు దుఃఖం వస్తుంది శాశ్వతం కాదు, సుఖం అనేది కూడా శాశ్వతం కాదు, ఇవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ మన గమ్యం ఏమై ఉండాలి, మన గమ్యం ఏమంటే ఆత్మ సాక్షాత్కారం అనేది మన గమ్యమై ఉండాలి అన్నమాట. సహనం అనేది నేర్చుకోవాలి. రైట్, దిస్ ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, సో మనము శరీరము అనుకున్నప్పుడు ఏమవుతుంది, గెలుపు అనేది చాలా చిన్నది అయిపోతుంది అన్నమాట. 100 మంది ఆడినా సరే ఒకడే గెలుస్తాడు ఎప్పుడు సరే విన్నర్ అనేవాడు. కానీ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాము, ఏమని అర్థం చేసుకుంటాము, నేను శరీరం కాదు నేను ఆత్మ అనుకున్నప్పుడు, ఈ యొక్క ఈ జీవితంలో గెలుపోవటంని అంత సీరియస్గా మనం తీసుకోము. మన శాశ్వతమైన గెలుపోవడం ఏంటి, మృత్యు అనేది మన నిజమైన గెలుపు అనమాట. ఈ అంటే భగవంతుణ్ణి, అంటే ఈ జీవితం చివరికల్లా భగవంతుణ్ణి మనము ప్రేమ పంచుకున్నామా లేదనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ లోకంలో ఉన్నంత కాలము మనం మన ప్రయత్నాలు ఎలా చేస్తాము, భగవంతుడు 3వ అధ్యాయం చెప్పినట్టుగా కర్మయోగ సిద్ధాంతం ప్రకారంగా చేస్తాము. ఏమని చెప్తారు భగవంతుడు, కర్మణ్యవాది కారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి ఏమని చెప్తారు, నీ యొక్క ధర్మం నువ్వు నిర్వర్తించు, ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పారనమాట. నిజంగా ఎవరైనా సరే ఈ సిద్ధాంతాన్ని పాటిస్తే వారు స్ట్రెస్, డిప్రెషన్ అనే వాటికి ఆస్కారమే లేదు వారి జీవితంలో. ఎందుకంటే అదే నీ చేతిలో ఉంది కాబట్టి, విజయం అనేది నీ చేతిలో లేదు, పక్కవాడు నీకన్నా బాగా చేస్తే వాడికి విజయం అనేది వస్తుంది. సింపుల్ ప్రిన్సిపల్ అది. అసలు నీవు గెలవడం అనేది నీ ప్రయత్నం చేస్తావు, అది నీ బెస్ట్ అయితే నీకు సరిపోతుంది, అది పక్కవాడు నీకన్నా గెలిస్తే వాడే గెలుస్తాడు. కాబట్టి కృష్ణుడు ఏమన్నారు ఇక్కడ, డూ యువర్ డ్యూటీ, దట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మన ప్రయత్నం మనం బెస్ట్ మనం మనతో కంప్లీట్ చేసుకోవాలి, మన ప్రయత్నం బెస్ట్ చేస్తామని చూసుకోవాలి. అండ్ మనం చేసే ప్రయత్నాన్ని భగవంతుని సేవ రూపంలో చేయాలన్నమాట. అప్పుడేమవుతుంది, గెలుపోవటం అనేవి మనల్ని అంతగా డిస్టర్బ్ చేయవు. గెలుపు అనేది మనం పొంగిపోము, ఓటమిలో కుంగిపోము అనమాట. రెండు కూడా మనం ఒక డిటాచ్డ్ వేగా బాధ్యతగా చేస్తున్నాం కాబట్టి. అండ్ ఒక వ్యక్తి భక్తుడైనప్పుడు ఏమవుతుంది, అతడు తన యొక్క భక్తి మార్గం వెళ్ళినప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రారంభ కర్మ అనేది నువ్వు భక్తుడు అయినా సరే నీకు రావచ్చు. సో అప్పుడు ఆ కర్మ అనేది దానివల్ల నువ్వు కొంచెం కష్టపడుతూ ఉండొచ్చు, కానీ భక్తుడు అనేవాడు దాన్ని చాలా ఆనందంగా తీసుకోగలుగుతాడనమాట. ఎందుకంటే అతడు భగవంతుని సేవలో ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నాడు కాబట్టి ఇది ఏవి అతన్ని డిస్టర్బ్ చేయవు. ఒకవేళ అవి అతన్ని బాధ పెడుతున్నా సరే వాటి వల్ల అతను నిరాశ నిస్పృహలు తావుండదు, ఎందుకంటే అతనికి తెలుసు ఇది కొంతకాలమే, ఇది ఆ శాశ్వతం కాదు అని చెప్పి. అంటే ఈ కెన్ సీ ద లైట్, తన మార్గంలో అతను వెళుతున్న చూడగా ముందు వెళుతురు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీటిని అంతగా అతను సీరియస్ తీసుకోడు అనమాట. ఆ విధంగా అతడు ఈ లోకంలోనే ఉన్నా సరే కష్టాలనే సుఖాలనేవి కూడా చిరునవ్వుతో తీసుకున్నాడు, ఎందుకంటే వాటిని అంత సీరియస్గా పట్టించుకోడు. తన ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది, ఈ యొక్క ఆధ్యాత్మ ఆత్మ సాక్షాత్కార మార్గం మీద ఉంటుంది కాబట్టి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే భగవద్గీత ద్వారా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సహనం అనేది నేర్చుకోవచ్చు, రెండవది ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా నేర్చుకోవచ్చు, మూడవది నిష్కామ కర్మయోగ ద్వారా మనం ఎలాగా మన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించి ఫలాపేక్ష లేకుండా చేయడం నేర్చుకోవచ్చు, తద్వారా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్ ఇనేవి ఏవి కూడా మనకి దరి చేరవన్నమాట. హరే కృష్ణ.